ఆశ్రమం ఒకటి కనపడగానే వెంటనే రాముడికి అర్థమయ్యింది, ఇదే అగస్త్యుని ఆశ్రమము. ఎలా చెప్పాడు? ఆశ్రమం యొక్క వాతావరణాన్ని బట్టి తెలిసిపోతుంది. జితేంద్రియుడు, తపశ్శక్తి సంపన్నుడు అయిన మహర్షి ఉన్న ఆశ్రమ ప్రాంగణంలో మాట వరసకి కూడా క్రూర మృగములు కూడా క్రూరంగా ఉండవు. అంటే సింహాలు, పులులు సాధు జంతువుల వలె ప్రవర్తిస్తాయి. పాములు ఎవరిని కాటు వేయవు. కుందేళ్ళు, లేళ్ళు, సింహాలు, పులులు, ఆవులు ఇలా పరస్పర విరుద్ధ జంతువులు, విరోధ జంతువులు కలిసిమెలిసి ఉన్నాయంటే అది ఒక మహానుభావుడు ఆశ్రమమే. ఆశ్రమానికి వెళ్ళగానే మన బుద్ధులు మారిపోతాయి కదండి. మనం కూడా ఒక్కో చోటకి వెడితే మన మనస్సు చెబుతుంది చెప్పకుండానే. ఇప్పుడు ఇలాంటి గుళ్ళోకి వచ్చినప్పుడు మీ మనస్సులు ఒక రకంగా ఉంటాయి. అదే ఏ తాగుపోతాడు పక్కనే కూర్చుంటే మన మనసు మారిపోతుంది. మనకు కూడా వాళ్ళే ఒక చొక్క వేసుకుంటే ఏమవుతుంది అనిపిస్తుంది. అది వాడి లక్షణం. అదే గుళ్ళోకి రాగానే ఏమనిపిస్తుంది? తీర్థం పుచ్చుకుందాం అనిపిస్తుంది. పద్మాగర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడే లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. ఆ వ్యక్తే బయట ఇంకోటి మీద అరిచినప్పుడు అతని లాంగ్వేజ్ విన్నాను నేను. కాబట్టి మనిషిని బట్టి ఆ వాతావరణం యొక్క ప్రభావం ఉంటుంది. ఋషులను బట్టి ఋషుల యొక్క ఆశ్రమంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళ మనస్సులు ప్రవర్తిస్తాయి. ఆ మనిషిని చూచి మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. నేను నిన్ను సొంటా అంటే నువ్వు అంతకంటే కోపంతో సొంటా, తంటా, పెంటా అంటాం. కాబట్టి మన మాటను బట్టేగా అవతలవాడు ప్రవర్తించేది. అందుకే అగస్త్యుని యొక్క ప్రభావం వల్ల అక్కడ ఆశ్రమంలో ఉన్న క్రూర జంతువులు కూడా సాధు జంతువుల ప్రవర్తిస్తున్నాయి. అందువల్ల రాముడు చెప్పాడు, ఈ ఆశ్రమము యొక్క పవిత్రతని బట్టి ఇది అగస్త్యుని ఆశ్రమం అని నేను కనిపెట్టాను. అత్ర దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే నాత్ర జీవేన్ మృషావాదీ క్రూరో వాయది వాశటః దృశంసః కామవృత్తో వా మునిరేష తథావితః. ఈ ప్రాంతంలో దేవతలు తిరుగుతున్నారు. అదిగో ఆకాశ మార్గంలో అటు ఇటు విడుతున్న దేవతలు మనకు కనపడుతున్నారు. గంధర్వులు ఉన్నారు, ఇక్కడ సిద్ధులు ఉన్నారు, మహానుభావులైన తపస్సు చేసే ఋషులున్నారు. అగస్త్యుడు నియమమైన ఆహారం తింటూ, కందమూలాలు తింటూ తపస్సు చేసే పుణ్యాత్ముడు అవ్వడం వల్ల ఇక్కడ కూడా అటువంటి నియమనిష్టలు కలిగిన వాళ్లే ఉన్నారు. ఆయన తపస్సునకు మెచ్చుకొని ఇక్కడ ఉంటే మనం కూడా బాగుపడతామని దేవతలు వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు. ఈ అగస్త్యుని ఆశ్రమ ప్రాంగణంలో అసత్యములాడేవాడు ఒక్కడు లేడు. మృషావాది అంటే అబద్ధమాడేవాడు లేడు. చీటికి వాటికి అసత్యాలు ఆడటం కొందరికి అలవాటు. కానీ అగస్త్యుని ఆశ్రమానికి వచ్చినవాడు ఒకవేళ ఇంతకు పూర్వం అసత్యం ఆడినా ఇప్పుడు మానేస్తాడు. ఇక్కడ అసత్యవాదులకు తావు లేదు. క్రూరులు ఉండరు ఇక్కడ. మూర్ఖులు అసలే ఉండరు, శఠులు ఉండరు. నృశంసహ క్రూరులు, హింస చేసేవాడిని నృశంసుడు అంటారు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉండరు. కామవృత్త, కోరికలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఉండవు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిష్కాములుగా ఉంటారు. ఈ ముని అటువంటి వాడు, అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అలా ఉంటారు. అందుకేగా మనం ఇక్కడికి ఆయన్ని వెతుక్కుని వచ్చాం. ఇక్కడ దేవతలు, యక్షులు, నాగులు, ధర్మాత్ములు, సత్యవంతులు వీళ్ళే నిరంతరం నివసిస్తూ ఉంటారు. ఈ ఆశ్రమ ప్రాంతంలో కొంతకాలం తపస్సు చేసినటువంటి ఋషులు శరీరం విడిచిపెట్టగానే దివ్య విమానములెక్కి స్వర్గలోకానికి, సిద్ధలోకానికి పోతారు. ఇక్కడ ఒక గొప్ప విషయం కూడా ఉన్నది. నిజానికి అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గరికి తపస్సుకు వచ్చినటువంటి వాళ్ళు గొప్ప తపస్శాలురు కారు. కానీ అగస్త్యుడి అనుగ్రహం వల్ల అక్కడ ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తే ఆ వ్యక్తికి తొందరగా తపస్సిద్ధి కలిగేది. ఆయన అనుగ్రహం వల్ల, అగస్త్యుని అనుగ్రహం వల్ల కొన్ని వందల జన్మల తర్వాత వెళ్ళవలసిన స్వర్గానికి ఈ జన్మలోనే వెళ్ళగలిగేవారు. కొన్ని వేల జన్మలకి కూడా ముక్తి లభించని వాడికి ఈ జన్మలోనే ముక్తి వచ్చేది. అది అగస్త్యుని గొప్పతనం. మనకి నిజంగా మన జాతకంలో రాసిపెట్టి లేదనుకుందాం మోక్షం, కానీ అగస్త్యుడి యొక్క అనుగ్రహం ఉంటే జాతకం కూడా తొలగిపోయి కొత్త జాతకం వస్తుంది. వాడి జాతకం పూర్తిగా మారిపోతుంది. మహాపాతకుణ్ణి కూడా మహర్జాతకుణ్ణి చేసే శక్తి అగస్త్యునికున్నది అని స్వయముగా రాముడు అగస్త్యుణ్ణి ప్రశంసించాడు. రాముడి నోటి నుంచి అగస్త్యుడి యొక్క ప్రశంస మనం విన్నాం. అగస్త్యుడు ఎంత భాగ్యవంతుడో ఆలోచించండి. అతని దగ్గర ఉన్న సద్గుణముల వల్ల అంతటి రామచంద్ర ప్రభువు పరమాత్ముడు ప్రశంసించాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఇంతవరకు నువ్వు అగస్త్యుని గొప్పతనం విన్నావు, నేను సీత ఇక్కడ ఉంటాం, నువ్వు ముందుగా అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక శిష్యునికి లేక అగస్త్యునికి మేము వచ్చామని, ఆయన దర్శనం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నామని అడుగు, ఆయన అనుమతి ఇస్తే నేను వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటానన్నాడు. రాముడు తలుచుకుంటే అగస్త్యుని ఆశ్రమంలోకి చొచ్చుకుపోకూడదా, డైరెక్ట్గా వెళ్ళిపోకూడదా, కానీ అది ధర్మం కాదు, ఆయన మానవ శరీరంతో ఉన్నాడు. నిజానికి అగస్త్యుడు రామదర్శనం కోసమే అక్కడున్నాడు, తహతహలాడుతున్నాడు, తపస్సు చేస్తున్నాడు, కానీ రాముడు బయట నిలబడి ఆయన అనుమతిస్తే ఆయన దర్శనానికి వెడతానన్నట. ఇది జ్ఞానులు నేర్చుకోవలసిన మాట. గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోకూడదు, లోపలికి రావచ్చా అని అడగాలి. ఎవరైనా బయట ఉంటే, ఎవరూ లేకపోతే తలుపు తట్టి మహాత్మా రానా అని అడగాలి. ఆయన రమ్మంటే వెళ్ళాలి, అంతేకాని ఆయన మనకి తెలుసు కదా అనని డుబుకు డుబుకు అని తలుపు తీసుకుని లోపలికి దూరిపోతే ఆ పాప ప్రభావంతో వచ్చే జన్మలో పాములుగా పుడతామంట. మహాత్ముల దగ్గరికి అనుమతి లేకుండా చొచ్చుకుని వెళ్ళిపోయిన పాపం వల్లనే వచ్చే జన్మలో వంకర టెంకరగా వెళ్ళే పాములు అయిపోతాం. ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పిన వాటి. ఇప్పుడు ఈ పావులన్నీ ఏంటనే ఉండాలి, ఈ పిచ్చి పిచ్చి పావులు, బురద పావులు, ఇవన్నీ పూర్వజన్మల్లో ఋషుల ఆశ్రమానికి లేదా గురువుగారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆయన నడపకుండా టపుకు లోపలికి వెళ్ళిపోయి ఏం గురువు బాగున్నావా అన్నవాళ్ళు అన్నమాట. ఆ పాప వాళ్ళు ఈ జన్మలో బుస్సు బుస్సు అని పావులై కసుబుస్సులు ఆడుతున్నారు. కాబట్టి ఎవరికైనా పాము పోవాలని కోరుకుంటే రేపు పొద్దున మా ఇంటికి వచ్చి నన్ను నడకుండా ఇంట్లో దూరిపోవడమే. వచ్చే జన్మలో నెక్స్ట్ గండిపేట దగ్గర ట్యాంక్ బండ దగ్గర లేకపోతే ఇంకో చోట పాము అవుతాడు, పొరపాట్లు వీధిలోకి వస్తాడు, ఈ జనాలు కర్రెట్టు ఒకటి ఓ దెబ్బ కొట్టి చంపేస్తాడు. ఇలాంటి పాపములు చేయకూడదు అని ఇప్పుడు మనకి రామాయణం ద్వారా తెలుస్తున్నది. అప్పుడు లక్ష్మణుడు సరిగ్గా ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, అగస్త్య శిష్యుడు. డైరెక్ట్గా అగస్త్యుని దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆయన, అగస్త్యుని యొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. అగస్త్య శిష్యం ఆసాద్య వాక్యమే తదువాచక. అగస్త్య శిష్యుని దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి, మహాత్మా, నేను లక్ష్మణుడు అనే పేరు కలిగిన వాడిని, దశరథుని యొక్క చిన్న కొడుకుని, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, మహాత్ముడు, ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చాడు. పైగా ఆయన బలి అది కూడా చెప్పాడు, బలవంతుడు, తద్వారా మీ ఆశ్రమ రక్షణానికి వచ్చాడని చెప్పకుండా చెప్పడం అన్నమాట. రాజా దశరథో నామ జ్యేష్ఠస్య సుతో బలి. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు, ఆయన గురించి ప్రపంచమంతా చెప్పుకుంటూ ఉంటుంది. అంతటి మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడు, బలవంతుడు, ధర్మాత్ముడు రాముడు తన భార్యతో సీతతో ఇక్కడికి వచ్చాడు. నేను ఆయన సోదరుణ్ణి, లక్ష్మణో నామ తస్యాహం భ్రాత. ఆయన సోదరుణ్ణి, లక్ష్మణుడు అంటారు నన్ను. మేము భక్తులం, పూజ్యులైన మీ గురువుగారి దర్శనానికి వచ్చాం. మేము ఇక్కడ నిలబడి ఉన్నామని, వారి దర్శనం కోరుతున్నామని మీరు ఆయనకి విన్నవించండి. ఆయన ఊ అంటే అనుమతి ఇస్తే మేము వచ్చి దర్శనం చేసుకుంటాం. ఎంత వినయంగా అడగాలో అంత వినయంగా అడిగాడు. ఏమండో, మేము బాగా తెలుసున్నవాళ్ళం, తొందరగా లోపలికి పెడతాం అనలా. ఇవాళ గట్టిగా దేనికన్నా ఒక మెంబర్ అయ్యామంటే చాలు, ఇంకా చూడండి ఆ గుళ్ళోకి వెళ్ళే ముందు నాకు పూర్ణ కుంభం ఇస్తావా లేదు, నేను వచ్చా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావా లేదా అని అడుగుతున్నాం మనం. ఎంత మాయకులం మనం, లోపలున్న భగవంతుడికి తెలియదా మనం ఎవరమో. కానీ లక్ష్మణుడు ఆయన అనుమతిస్తే లోపలికి వస్తామన్నాడు. మంచిదండి అని ఆ కుర్రవాడు ఆ శిష్యుడు లోపలికి వెళ్ళాడు. గురువుగారికి నమస్కరించాడు. గురువుగారి దగ్గర మళ్ళీ ఈయన జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకని రెండు చేతులు జోడించి గురువుగారు ఎందుకు వచ్చామంటారేమోనని, అయ్యా రామలక్ష్మణులుటండి వచ్చారుటండి అని జరిగిందంతా చెప్పాడు. ఒక్క క్షణకాలం లేచి నిలబడిపోయాడు అండి అగస్త్యుడు. నిజానికి ఆయన యజ్ఞదీక్షలో ఉన్నాడు, అయినా సరే ఆయన ఈ మాట విని కంగారు పడి, అయ్య బాబో ఏమిటి రాముడు వచ్చాడా అని శిష్యుడితో ఏమన్నాడు తెలుసా, దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగత మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి. ఈ చిన్న శ్లోకం ద్వారా అగస్త్యుడు రాముడి కోసం ఎంత గింజుకుపోతున్నాడో తెలుస్తుంది. ఏమేమి రామచంద్రుడు సీతాలక్ష్మణులతో ఇక్కడికి వచ్చాడా? నా భాగ్యం పండింది, ఎన్నో సంవత్సరముల నుంచి నేను చేస్తున్న తపస్సు ఈనాడు ఫలించింది, ఆ రాముడి దర్శనం కోసం నిరీక్షిస్తున్నాను, ఎప్పుడొస్తాడు రాముడు 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 అంటూ లోపల లోపల జపం చేస్తున్నాను. శిష్య, ఈ వార్త చెప్పి నన్ను చాలా ఆనందపెట్టావు. ఏమిటి, ఇంకా శ్రీరాముడిని సీతని లక్ష్మణుడిని లోపలికి ప్రవేశపెట్టలేదా? అసలు వాళ్ళు వచ్చారనే విషయం తెలియగానే నన్ను అడగాల, వాళ్ళని వెంటనే లోపలికి తీసుకురావాలి, తొందరగా తీసుకురా, ఇంకా ఎందుకు ప్రవేశపెట్టలేదన్నాడు ఆయన. వెయిట్ చేయమను అనలేదు. ఏమన్నాడు తెలుసా, ప్రవేశ్యతాం సమీపం మే కించాసౌ న ప్రవేశిత, ఇంకా వాళ్ళని లోపలికి తీసుకురాలేదా, అయ్యయ్యో అన్నాడు ఆయన. అప్పటికి అర్థమైపోయింది శిష్యుడికి, అవి వచ్చిన వాడు గొప్పవాళ్ళది, పాపం శిష్యులకి ఏం తెలుస్తుందండి, వాళ్ళు ఏదో గురువుగారు దగ్గర ఉంటారు తప్ప వచ్చిన వాడు గొప్పతనం వీడికి తెలియదు పాపం. అందుకని వాడు కంగారు పడిపోయాడు, అందుకే సంభ్రాంత అన్నారు. శిష్యుడు సంభ్రాంతుడయ్యాడు అంటే కంగారు పడిపోయాడు, తత్తర పడిపోయాడు. అమ్మ బాబోయ్ అని పరుగు పరుగును వచ్చి, ఎక్కడ శ్రీరాముడు, ఎక్కడ సీతామాత, లక్ష్మణస్వామి మిమ్మల్ని వెంటనే దగ్గరుండి తీసుకురమ్మని మా గురువుగారు చెప్పారు అనగానే లక్ష్మణుడు ఈ విషయం రాముడికి చెప్పాడు. లక్ష్మణుడు రాముడు సీత కలిసి అగస్త్యుడికి వచ్చేలోపి ఇంకా పాపం ఆగలేకపోయాట అక్కడ అగస్త్యుడు. ఆయన కూడా వినయంగా గుడిసెలోంచి బయటకు వచ్చేసాడు. నా పూర్వజన్మ సుకృతం నా రాముడు వచ్చాడని ఎదురేగి తీసుకొచ్చి ముందు ఆశ్రమంలో కూర్చోబెట్టాడు. రాముడు లోపలికి రావడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు, అసలు ఈ ప్రాంతమే ఆయిందన్నాడు. ఆయన దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ ఒక విషయం మళ్ళీ తెలుసుకోవాలి, అది తెలుసుకోకపోతే రామాయణం విన్నా మన జీవితం వ్యర్థం. అగస్త్యుడి ఆశ్రమం లోపలికి స్వయంగా రాముడు అడుగుపెట్టాడు. శిష్యుడు పిలిచాడు, అగస్త్యుడు ఎదురొచ్చాడు, గౌరవించాడు, ఆశ్రమం చూపించాడు. అగస్త్యుడి ఆశ్రమం లోపలికి వెళ్ళగానే మొట్టమొదట ఏం కనపడింది, ప్రశాంతమైన అగస్త్యుని ఆశ్రమంలో పూజామందిరములు ఉన్నాయి. ఏ దేవుడికి ఆ దేవుడికి విడివిడిగా, ముందుగా సతత్ర బ్రహ్మణస్థానం, కొంచెం జాగ్రత్తగా వినండి, బ్రహ్మగారి గుడి ఉంది అంటే పూజామందిరంలో ఒక చిన్న మండపం, అక్కడ బ్రహ్మని ప్రతిష్ఠించాడు, అది బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం తర్వాత అగ్నేయస్థానం, ఆగ్నేయంలో అగ్ని ఉన్నాడు. అక్కడి నుంచి విష్ణుస్థానం, ఓ చోట విష్ణుమూర్తి ఉన్నాడు. మహేంద్రస్య స్థానం, ఇంద్రుడి స్థానం, తర్వాత వివస్వత, ఆ తర్వాత సూర్యభగవానుడి యొక్క స్థానం. వివస్వ అంటే సూర్యుడు, ఆయన స్థానం. సోమస్థానం, సూర్యుడి తర్వాత చంద్రుడి యొక్క మందిరం ఉన్నది. ఆ తర్వాత భగస్థానం, రుద్రుడి యొక్క స్థానం, శివుడి యొక్క మందిరం ఉన్నది. ఆ తర్వాత కౌబేరమేవచ, శివుడి పక్కనే కుబేరుడు ఉన్నాడు. ధాతుహు విధాతుహు, ఆ తర్వాత ధాత విధాత అని ఇద్దరు ఉంటారు. వీళ్ళ గురించి కాశీఖండంలో చాలాసార్లు చెప్పారు కనుక కొత్తగా చెప్పక్కర్లా. ఈ ధాత అన్నవాడే చిక్కులు పెడతాడు, రెండో వాడు చిక్కులు తొలగిస్తాడు, ఈ ఇద్దరు అక్కడే ఉన్నారు. వాయుస్థానం, వాయు ఉన్నాడు చోట. నాగరాజస్య స్థానం, నాగరాజు ఆదిశేషుడు ఉన్నాడు. అందుకే మళ్ళీ మనకు నాగరాజు అంటే అర్థం కాదేమో అని, అనంతస్య మహాత్మనః, మళ్ళీ మన తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కదా, నాగరాజు అన్నారు కానీ ఆదిశేషుడని ఎలా అంటారండి అని మనం అనుకోకుండా, నాగరాజస్య అనంతస్య మహాత్మనః స్థానం, ఆదిశేషుడు నాగరాజైన ఆదిశేషుడి యొక్క స్థానం ఉన్నది. అంటే అక్కడ నాగరాజు గారు కూడా ఉన్నారు. గాయత్రి దేవత ఉన్నది. వసూనాం స్థానమే వచ, వసువులకి మళ్ళీ స్పెషల్గా పూజామందిరం. చిన్న ఆశ్రమంలోనే ఓ విగ్రహం విష్ణువుది, ఓ చోట నాగరాజు, ఓ చోట సూర్యుడు, ఓ చోట చంద్రుడు, ఓ చోట వసువులు, గాయత్రి ఉన్నారు. ఆ తర్వాత పాశహస్తస్య వరుణస్య మహాత్మనః, చేతిలో పాశములు ధరించేటటువంటి మహాత్ముడు వరుణుడు ఉన్నాడు. ఆ తర్వాత పాశహస్తుడు అంటే ఎవుడు కష్టమండి, పాశహస్తుడు అంటే వరుణుడు, వరుణుడి దగ్గరే పాశములు ఉంటాయి. కార్తికేయస్య కుమారస్వామి వారు ఉన్నారు. ఆ తర్వాత ధర్మస్థానం, ధర్ముడు అంటే యమధర్మరాజు గారు ఉన్నారు. ఇలా విడివిడిగా ఉన్న మందిరములన్నీ చూచాడు. ఎందుకు ఇంత స్పెషల్గా చెప్పాడు అనుకుంటారు, ఎందుకురా ఇన్ని గుళ్ళు, ఎందుకురా ఇంతమంది దేవతలు అని ఈ మధ్యన కొత్తగా ఉపన్యాసాలు తయారయ్యారు. అందులో కొన్ని గడ్డి పరకలు కూడా ఉపన్యాసాలు చెబుతున్నాయి ఈ మధ్యన, బండభూతులు చెప్పడమే, గోవు పశువు అండం, ఎందుకండి శివుడికి అభిషేకం, లేకపోతే ఎందుకండి విష్ణువుకి అభిషేకం అండం. అగస్త్యుడే తన పూజామందిరములో విడివిడిగా ప్రతి దేవతకి ఒక మండపం కట్టుకుని అందులో వాళ్ళని నిరంతరం పూజిస్తున్నాడని రామాయణంలో సుస్పష్టంగా 12వ సర్కిల్లో రాశారు. అంటే అగస్త్యుని కంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా పెద్ద గొప్పవాళ్ళా? అంటే ఎంతమంది దేవతలు ఉండాలి, ఇందరిలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం చూడాలి, ఎవరి స్థానం వాళ్ళదే. ఏ ఇంట్లో మనం అన్నం తినేటప్పుడు రోజుకో కూర తిండాలా? రోజు బెండకాయ తింటున్నావా? లేకపోతే దొండపాదు ఉందని రోజు దొండపాదే తింటున్నావా? రోజు ఉత్తి మాంసమే తింటాడు ఎవడన్నా? తిండు రోజుకు కూర రుచులు ఇవన్నీ కలిపినటువంటి కిచడీలు సాంబార్లు గేంబార్లు ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నాం? ఇవన్నీ విటమిన్లు. అలాగే అనేక రూపములతో పరమాత్మ ఈ సృష్టిని నడుపుతున్నాడు. వీళ్ళందరికీ మందిరాలు ఉండవలసిందే. ఈ పిచ్చి రాక్షసులు కొందరు తయారయ్యి, అంటే వాడికి పూర్తి జ్ఞానం లేక అవగాహన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి లోకాన్ని పాడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని నాస్తికవాదులు అంటారు. అగస్త్యుడు ఎక్కడికి వెళ్లకుండా తనలోనే పరబ్రహ్మని దర్శించుకున్నవాడు. ఆయన కోసం రావుడంతటి వాడు వచ్చాడు. కానీ ఆయన మాత్రం పూజామండపంలో శాస్త్ర ప్రకారంగా ఏ దిక్కున ఏ మూల ఏ దేవతను చాలో ఆ దేవతని ముంచి పూజిస్తున్నాడు. అందుకే అవన్నీ స్వయముగా రాముడు పశ్యతి దర్శించాడని ఉన్నది. మీరు సుస్పష్టంగా ఉండి చూసుకోండి ఒకసారి కావాలంటే 12వ అధ్యాయంలో చూసుకోండి. 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఏకదాటిన రాముడు దర్శించినటువంటి ఆ పూజామందిరాలు ఉన్నాయి. తద్వారా ఇలా పూజ చేయటం యోగులకు నియమము, భక్తులకు నియమము. మానవుడై పుట్టాక కొంతకాలం పాటు విగ్రహారాధన చేయవలసిందే, వాళ్ళ పనివాడు చేయవలసిందే. నీవేం ఒకేసారి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి ప్రపంచంలో అంతటా భగవంతుడిని చూసేంత స్థాయికి ఇంకా వెళ్ళలేదు. ఈ విధంగా అవన్నీ చూచాడు అగస్త్యుడు. ఆయనకి స్వాగతం చెప్పాడు. అదిగో ఆ వస్తున్నవాడే అగస్త్యుడు అని తేజస్సుని బట్టి రాముడు గుర్తుపెట్టాడు. ఇప్పుడు ఈయన లోపలికి వస్తున్నాడు. అగస్త్యుడు స్వాగతం చెప్పడానికి ఎదురొచ్చాడు. రాముడు రాముడని అగస్త్యునికి తెలుసు. కానీ అగస్త్యుని చూడగానే వీళ్ళు ఎలా గుర్తుపెట్టారు? అక్కడ చాలామంది ఋషులున్నారు, అగస్త్యుని శిష్యులు కూడా అచ్చం అగస్త్యుడిలాగే ఉంటారు. అయినా అగస్త్యునిలో ఉన్న బ్రహ్మ తేజస్సుని బట్టి చెప్పేశాడు ఆయన. అగస్త్యం సూర్యవర్చసం, సూర్యుడిలా వెలుగొందుతున్నటువంటి ఈయనే అగస్త్యుడు అని లక్ష్మణునితో రాముడు చెప్పాడు. అగస్త్యుడు రాముడికి స్వాగతం చెప్పి ఆయన్ని పూజించి సుస్పష్టంగా పూజ అని వాడారు. పూజయత్వ యథా కామం, ఎలా పూజించాలో రాముడు అలా పూజించాడు. అగస్త్యుడు కూడా రాముడు ఆయన్ని పూజించాడు. ఋషులకు మహాత్ములు నమస్కరిస్తారు. అగస్త్యునికి ఈయన నమస్కరించాడు, అగస్త్యుడు ఈయనని పూజించాడు. కానీ ఇక్కడే ఒక తమాషా. రాముడు వెళ్ళగానే ముందు కూర్చోబెట్టి కందమూలాలు అవి ఇచ్చి కాస్త కూర్చోబెట్టిన తర్వాత ఏం చేశాట, ఆయన లోపలికి వెళ్ళి అగ్ని కార్యం ఉందండి అది పూర్తి చేస్తానండి అని హోమం పూర్తి చేసి అప్పుడు వచ్చాడు. వచ్చేమే ఉన్నాడు, రాగానే నీకు చేయవలసిన పూర్తి మర్యాదలు చేయకుండా హోమము చేసి ఆ తర్వాత నీ దగ్గరికి ఎందుకు వచ్చానో చెబుతున్నారు విను. అడవిలో తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంత గొప్పవాడు వచ్చినా ముందు అగ్ని కార్యం చెయ్యాలి, లఘువుగా అగ్నిని పూజించాలి. అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథిం ప్రతిపూజయేత్ అన్యథా కలు కాకుత్స తపస్వీ సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకే స్వాని మాంసాన్ని భక్షయేత్. అడవిలో తపస్సు చేసుకున్న ఋషి దగ్గరికి ఎవరైనా రాగానే కూర్చోండి అని ఆసనం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి అప్పుడు అగ్ని కార్యం చెయ్యాలి. మళ్ళీ అగ్ని కార్యం ఎక్కువసేపు చేయకూడదు, ఎందుకంటే వీడు కూర్చుని ఉన్నాడు కనుక. ఇతన్ని కూర్చోబెట్టి అగ్ని కార్యమును లఘువుగా పూర్తి చేయాలి. అంటే ఆహుతులు ఇవ్వాలి, అగ్నిలో నెయ్యి అవి వెయ్యాలి. ఆ తర్వాత వచ్చి అతిథికి సత్కారములు చెయ్యాలి, అన్నం వంటివి పెట్టాలి. ఇలా అగ్ని కార్యము చెయ్యకుండా అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషి ఎవరైనా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు రాగానే వాడిని కూర్చోబెట్టి వాడికి అన్నం పెట్టి గౌరవిస్తే అప్పుడు వాడు చావగానే నరకానికి పోతాడు. అసత్యం ఆడేవాడికి ఏ నరకం వస్తుందో ఆ నరకం ఈ సన్యాసికి వస్తుంది. అందువల్ల వాడు చావగానే ఏం చేస్తారట యమకింకరులు, ఎరా నీ ఆశ్రమానికి ఒక ఆయన వచ్చాడు, నువ్వు వెంటనే అగ్నిని పూజించకుండా అవతల వాడికి అన్నం పెట్టి గౌరవించావు, కాబట్టి నువ్వు మహాపాపివి, ఇక్కడ నీకు నీ మాంసమే కోసి పెడతాం అని వాడి శరీర మాంసాన్ని కత్తితో కండలు కండలలా తరిగి ఆ మాంసం వాడికి పెడతారట. స్వాని మాంసాన్ని భక్షయేత, తన మాంసం తానే తింటాడు అక్కడ. ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నారా కలియుగంలో మీరు సన్యాసులు అన్నీ విడిచిపెట్టినటువంటి వాళ్ళు, ఏ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు రాగానే అగ్నికార్యం చేయకుండానే వాడిని గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెడుతున్నారు. దానివల్ల ఎంత నరకం వస్తుందో చెప్పారు రామాయణంలో. ఈ నియమాలు పాటించాలి. తాను పెట్టకుండా ఇతరుల చేత ఏదో ఆశ్రమంలో భోజనం పెట్టిస్తే మళ్ళీ దోషం కాదు. తాను గనక ఎవరినైనా గౌరవించి ఏదైనా ఓ పండు చేతికి ఇవ్వాలంటే అగ్నికార్యం చెయ్యాలి. లేకపోతే దానివల్ల వచ్చే నరకం ఎంత భయంకరమైందో. నేను సమస్త పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు నిరంతరం అదే లోకంగా చదివి ఇటువంటి వాటిని పాటించకుండా ఈ కలియుగంలో ఎంతమంది నాశనం అయిపోతున్నారా అని అప్పుడే ఆవేదన చెందుతూ ఉంటాం. అయితే ఒక అదృష్టం ఉందండి, కలియుగంలో ఎన్నో పాపాలు చేసినా, ఎన్ని గందరగోళాలు చేసినా ఇలా పురాణములు వినడం వల్ల మాత్రం ఆ మహాపాపాలు ఎప్పటికప్పుడు ప్రక్షాళన అయిపోతాయి. అందుకని పురాణాలు వినాలి. కృతాదౌ బహవో ధర్మాః. కృతయుగం వంటి యుగములలో మానవులు తరించడానికి ఎన్నో ధర్మములున్నాయి. కలౌ ధర్మస్తు కేవలం. కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది, అదేమిటి? పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. ఈ కలియుగంలో పురాణము వినడము కంటే మరొక ధర్మము లేదు. శ్రద్ధతో పురాణం వింటే, భక్తితో పురాణం వింటే, అంటే మీలాగా తక్కిన వాళ్ళు లైవ్లో వింటున్నారు, వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఆ క్షణం వరకు చేసిన మహాపాపములన్నీ ప్రక్షాళనైపోయి వాళ్ళు కడిగిన ముత్యాలైపోతున్నారు అని పురాణముల్లో వేదవ్యాసులు గారు చెప్పారు. ఈ కలియుగంలో కేవలం ఒక్కే ధర్మం ఉన్నది, కలవు ధర్మస్తు కేవలం. ఈ కలియుగంలో మానవులు తరించడానికి ఒక్కే ఒక్క ధర్మం, అది పురాణము వినడమే. అంతకంటే మరొక ధర్మం లేదన్నాడు. పురాణ శ్రవణాత్ అపరః ధర్మః నృణాం న విద్యతే. ఈ కలియుగంలో మానవులు తరించడానికి సులభమైన మార్గం పురాణ శ్రవణమే. భయంకర పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అందువల్లే మనం అదృష్టవంతులు. ఈ వంకతో మనం ఇటువంటి విషయాలు, ధర్మాలు తెలుసుకుంటున్నాం. అందుకే రామా, నువ్వు రాగానే నేను కూర్చోబెట్టి నేను లోపలికి వెళ్ళి అగ్నికార్యం చేశాను, చేసి ఇప్పుడు నీకు పూజ చేస్తున్నాను. నువ్వు అతిథివి, మాన్యుడివి, ధర్మాత్ముడివి, కనుక నిన్ను మేము పూజిస్తున్నాం అని పలికి, ఫలై మూలై పుష్పై అన్యైశ్చ రాఘవం. రాముడికి పళ్ళు ఇచ్చాడు, కందమూలాలు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, ఇవ వీటన్నిటితో పూజించాడు. ఏదో తినండి పండు, పుచ్చుకోండి పువ్వు అని వేయడం కాకుండా పూజయత్వ నిజంగా రాముడిని భక్తితో పూజించాడు, మనస్ఫూర్తిగా పూజించాడు. ఎందుకంటే ఆయన చేసిన తపస్సు, ఆయన చేసిన యజ్ఞముల ఫలితం రాముడు గనక. ఆ తర్వాత ఏం చేశాడు, రామా నువ్వు ఇక్కడికి వచ్చావు, నా ఆశ్రమం పవిత్రమయ్యింది, నా ఆశ్రమాన్ని నీ పాదస్పర్శతో పరమ పవిత్రం చేశావు, నీకు ఒక కానుకి ఇస్తున్నాను, స్వీకరించు. ఇప్పుడు రాముడికి కూడా లాభమే, ఎందుకంటే రాముడు ఇప్పుడు మానవుడిగా ఉన్నాడు గనక. రాముడి దగ్గర ధనుస్సు ఉంది, కానీ అంతకంటే గొప్ప ధనుస్సు ఆయనకి అవసరం భవిష్యత్తులో. రావణుణ్ణి, కరదోషణాదుల్ని, ఇలాంటి వాళ్ళని చంపాలంటే, వాళ్ళని చంపాలంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న విల్లు సరిపోదు. అందుకే ఆయన అగస్త్యుడి దగ్గరికి వచ్చాడు. అగస్త్యుడు రాముడికి ఫలహారం అయిపోగానే రాముడికి ఇంత పళ్ళు పెట్టి ఆయన పళ్ళు తిన్నాడు. పళ్ళు తినడమే ఫలహారం అంటే. రాముని యొక్క ఫలహారం పూర్తయ్యాక ఆయనతో పలికి ఒక కానుక ఇస్తున్నాడు ఇప్పుడు అగస్త్యుడు. ఏమిటిది? ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్యసంకాశః బ్రహ్మదత్తః శిరోత్తమః దత్తో మమ మహేంద్రేణ తూణీ చాక్షయ సాయకౌ. పురుషోత్తమ రామచంద్ర, ఇదిగో ఈ నా చేతిలో ఉన్న ధనుస్సు వైష్ణవ ధనుస్సు. ఇది సామాన్యమైన ధనుస్సు కాదు, వైష్ణవము అని పేరు కలిగిన ధనుస్సు. పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది. దీనికి రత్నములు తాపడం చేశారు. హేమమయమైన రత్నములు తాపడం చేయబడిన పరమ పవిత్రమైన ఈ ధనుస్సు వైష్ణవ ధనుస్సు. ఒకప్పుడు విశ్వకర్మ దీనిని నిర్మించాడు. ఆ తర్వాత ఈ ధనుస్సు చాలాకాలం బ్రహ్మ దగ్గర ఉండిపోయింది. బ్రహ్మ ఈ పరమ పవిత్రమైన ధనుస్సుని నా దగ్గరికి పంపించాడు. దీనితో పాటు రెండు తూణీరములు కూడా ఉన్నాయి, అంటే బాణములు పెట్టుకుని అమ్ములు పదులు ఇటువంటి ఇటువంటి రెండు తగిలించుకోవచ్చు పదాలకి. అవి మామూలు తూణీరములు కాదు, అక్షయ తూణీరములు. అనగా అందులోంచి ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ ఇంకో బాణం రెడీ, ఒక్క బాణం ఉంటే చాలు అందులో, అది తీసాం ఇంకోటి రెడీ, ఒకటి తీసాం ఇంకోటి రెడీ. ఆ మధ్యన ఒక శిష్యుడు నా దగ్గరికి వచ్చాడు, గురువుగారండి గురువుగారండి, బాణం తీగానే ఇంకో బాణం వచ్చే తూణీరములు ఉంటాయి అని రాముడి దగ్గర వాళ్ళ దగ్గర మీరు పురాణాలు చెబుతూ ఉంటే విన్నాం, మీ దగ్గర ఏదైనా మంత్రం ఉంటే నాకు మంచి ఏటీఎం కార్డు ఇప్పించండి. ఆ ఏటీఎం కార్డు అలా ఎప్పుడు తీసినా అందులోంచి అలా 500 వస్తూ ఉండాల్సిందే, 500 తీగానే ఇంకో 500 వచ్చేటట్టుగా అక్షయ ఏటీఎం కార్డు ఒకటి తెప్పించండి నాకు అన్నాడు. నా బ్యాంకులో అకౌంట్లో డబ్బు లేకపోయినా తీసేసిన వెంటనే 500 మళ్ళీ ఇంకో 500 పడుతూ ఉండాలి అన్నాడు. మరి ఆ మహిమ నా దగ్గర ఉంటే నీకెందుకు ఇస్తానరా, ఆ ఏటీఎం మీద నేనే వాడుకుంటాను రా అన్నాను నేను. అంటే లేక కాదు, దిక్కుమాలు కూడా ఈ ఏటీఎం కార్డుల కోసం మన తపస్సును వాడుకునేది, వాడు అమాయకుడు కాబట్టి అలా అడిగాడు అనుకోండి. కొంతమంది అలా అడుగుతారు నిజంగానే, అలాగే ఇక్కడ మాయమైపోయి ఇంకో చోట ప్రత్యక్షం అయిపోయి విద్య ఉంటే చెప్పండి అంటాడు ఒకడు వచ్చి. ఏం చేస్తావురా అంటే, ఎవరో అమ్మాయిని ప్రేమించేట లేడీ హాస్టల్లో ఉందిట, ఈ మంత్రం ఇస్తే ఇక్కడ మాయమే అక్కడికి వెళ్ళి అమ్మాయిని ఎత్తుకుపోతాడట, పోనీ దానిక ఈ మహామంత్రం వాడేది. పాపం వాడు ఇంకా రయ్యో నిజాయితీగా చెప్పాడు. కొంతమంది అలా కూడా చెప్పకుండా ఏమిటేమిటో కోరికలు కోరతారన్నమాట, వాడు తలుచుకుంటే ఏదంటే అయిపోవాలని, వాడు కోరుకుంటే బిల్డింగ్ వచ్చేయాలని ఒకడు, ఆకాశంలో ఎగిరిపోయే శక్తి కావాలని ఒకడు కోరుకుంటూ ఉంటారు. ఈ లౌకికమైన ప్రయోజనం ఆశించినంత వరకు ఈ మహిమలు మన దగ్గరికి రావు, వచ్చినా మాబోటి వాళ్ళని చెప్పం, అసలు వాడకూడదు అవి, అత్యంత ప్రమాదకరమైన ఆ శక్తులు వాడడం, దానివల్ల చివరికి మళ్ళీ నరకం తప్పదు. రాముడికి ఎందుకు ఇచ్చాడు ఈయన అక్షయ తూణీరం అంటే, రాముడు దుష్ట శిక్షణ చెయ్యాలి, లోక సంరక్షణ చెయ్యాలి, అందుకని ఆ అక్షయ తూణీరములు ఇచ్చాడు. ఇవి దేవేంద్రుడు నాకు సమర్పించాడు, ఈ శరము ఈ ధనుస్సు బ్రహ్మ ద్వారా వచ్చింది, అక్షయ తూణీరాలు దేవేంద్రుడి ద్వారా వచ్చాయి, ఈ రెండూ నీకు ఇస్తున్నాను అంటే, ఈ ధనుస్సు వైష్ణవ ధనుస్సు నీ దగ్గరుంటే ఆ ధనుస్సు బలమైనది, యుద్ధంలో విరగదు, ఇంకా ఈ ఇంద్రుడిచ్చిన అక్షయ తూణీరములు దగ్గరుంటే ఎన్ని బాణాలు కావాలంటే అన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ బాణములలో కొన్ని అర్ధచంద్రాకారపు బాణములు, ఆ బాణం వేసామంటే చెయ్యి కర్రన కత్తితో కోసినట్టు తెక్కింద పడిపోతుంది వెంటనే. కొన్ని బాణములు ఇలాగా మొరలు తేరి ఉంటాయి, గిరికీలు తిరిగి, మీరు చూసారా కొన్ని ఇలా తిరిగి ఉంటాయి. ఉదాహరణకి ఇళ్లల్లో అప్పుడప్పుడు చెక్కల్ని ఛేదించడం కోసం పెడతాడు అనమాట, ఆ మెషిన్ అలా పెట్టగానే గర్రం తిరిగిపోయేది, ఆ మొన చిల్లు పొడుతుంది, దానికి రకరకాలుగా వంకర టింకర్లుగా ఉన్నటువంటి మొనలు ఉంటాయి, అటువంటి వంకర టింకర బాణాలు కొన్ని ఉన్నాయట, అవి కడుపులోకి దిగాయంటే ఇంకంతే సంగతి. మరికొన్ని బాణములు మామూలు మనతో ఈటిల్లో ఉంటాయి, ఇలాంటి రకరకాలైన బాణములు ఇందులో ఉంటాయి. ఇది కాకుండా మంచి బంగారపు వరతో కూడిన కత్తి ఒకటి ఇచ్చాడు ఆయన, ఇది కూడా గొప్ప కత్తి, మహారజత కోసోయం. రజతము అంటే వెండి, కానీ మహారజతము అంటే వాళ్ళు బంగారం, బంగారపు వర, ఆ వరలో పిడితో కూడిన కత్తి ఒకటి ఉన్నది. ఈ కత్తి కూడా నాకు ఇంద్రుడే ఇచ్చాడు, ఈ కత్తి కూడా నీకు చాలా అవసరం అవుతుంది, ఎవరిదైనా ముక్కు చెవి కొయ్యాలంటే లక్ష్మణుడికి ఇవ్వచ్చు దీన్ని కావాలంటే. అద్భుతమైన ఈ కత్తి కూడా నీ దగ్గరట్టే పెట్టుకో రామచంద్ర, ఈ ధనుస్సు సామాన్యమైనది కాదు, ఇది వైష్ణవ ధనుస్సు, ఒకప్పుడు విష్ణుమూర్తి దీనిని ధరించాడు, యుద్ధరంగంలో భయంకర రాక్షసుల్ని సంహరించాడు, రాక్షసుల్ని విష్ణువు స్వయంగా సంహరించిన ధనుస్సు ఇదే. తదనంతరం ఈ ధనుస్సు క్రమంగా బ్రహ్మ దగ్గరికి చేరింది, బ్రహ్మగారు దీనిని శివుడికి ఇచ్చాడు, శివుడు పరశురాముడికి ఇచ్చాడు, పరశురాముడి దగ్గర నుంచి మళ్ళీ దాన్ని గుంజుకుని ఎక్కుపెట్టాడు రాముడు, ఎక్కుపెట్టి తిరిగి దాన్ని వరుణుడికి ఇచ్చాడు. ఆ విషయం మీరు ప్రారంభంలో విన్నారు, పరశురాముడి దగ్గర నుంచి తేజస్సు లాక్కున్నాక ఈ ధనుస్సు వరుణుడి దగ్గరికి వెళ్ళిపోయింది, వరుణుడు అగస్త్యుడికి ఇచ్చాడు. ఎల్వలుణ్ణి వాతాపిని చంపగానే వరుణుడు మళ్ళీ మెచ్చుకుని బ్రహ్మగారంతటి వాడు స్వయంగా నీకు ఇమ్మని చెప్పాడు కాబట్టి ఈ ధనుస్సు నీకు ఇస్తున్నాను అన్నాడు, అందుకని ఇది బ్రహ్మ నుంచి నాకు వచ్చింది అన్నాడే, ఎందుకని ఇచ్చింది వరుణుడైనా ఇమ్మన్నది బ్రహ్మ కదా మరి, అందుకని బ్రహ్మ ద్వారా వచ్చిందని చెప్పాడు ఆయన. ఈ విధంగా వరుణదత్తమై బ్రహ్మదత్తమై ఈ ధనుస్సు అగస్త్యుని దగ్గర ఉన్నది. ఇప్పుడు మళ్ళీ పూర్వం విష్ణువు ధరించిన ధనుస్సు కనుక మళ్ళీ ఆ విష్ణువు యొక్క అవతారమైన రామునికే తిరిగి వచ్చింది, రాముడి చేతిలో పెట్టి ఇది నీ దగ్గర ఉంచు నాయన, ఈ తుణీరములు ఈ ధనుస్సు ఈ ఖడ్గం ఇవి ధరిస్తే ఇక నీకు అపజయం ఉండదు, నీకు జయం తథ్యం. నిజంగా రాముడికి అపజయం ఉంటుందా? కానీ ఆయుధము లేకుండా మానవ మాతృడిగా ఉన్నప్పుడు మానవుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు యుద్ధానికి వెడితే అపజయం వస్తుందేమో చెప్పలేమట. కాసేపు రాముడు భగవంతుడు అనేది పక్కన పెట్టమని కదా మనం పదే పదే అనుకుంటున్నాం, రాముడు మానవుడు అని అనుకుంటేనే రాముడిని రావణుడు కూడా మానవుడిగా గుర్తిస్తేనే రాముడికి విజయం. కాబట్టి ఎప్పటికప్పుడు రాముడు నేను మానవుడిని అనుకోవాలి. మానవుడిగా ఉన్నప్పుడు మంచి ఆయుధాలు ఉండాలి. డైరెక్ట్గా విష్ణువుగా వచ్చేస్తే గొడవ ఏముంది? ఇంత గొడవే లేదు, అవునా? కాబట్టి నీకు విజయము లభించాలి, పొరపాటు కూడా అపజయం ఉండకూడదు. అందుకనే ఈ వైష్ణవ ధనుసు నీకు ఇచ్చాను. ఎవరి ద్వారానో వచ్చింది కనుక ఇప్పుడు రాముడు విష్ణువు అని ఎవడు అనుకోవడానికి లేదు. తద్వారా రావణుని యొక్క వధ జరుగుతుంది. అందుకని ఈ ధనుస్సు సేకరించు అనగా మారు మాట్లాడకుండా సేకరించుకున్నాడు. ఇక మీకు శుభం, నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంతవరకు రాముడితో సంభాషించాడు, రాముడిని పొగిడాడు, నీ రాక శుభమన్నాడు, ఆయుధాలు ఇచ్చాడు, ఇప్పుడు సీతకేసి తిరిగాడు. ఇటువంటి స్త్రీమూర్తి ప్రపంచంలో మరొకరుంటారా? ఏషాహి సుకుమారీచ దుఃఖైశ్చ న విమానిత ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. ఈమె పరమ సుకుమారి, అంతఃపురములలో పువ్వుల్లో తిరిగినటువంటి ఆమె. భయంకరమైన ఈ అరణ్యవాసానికి వచ్చింది కారణం భర్త మీద ప్రేమ వల్ల. భర్త డబ్బు సంపాదిస్తున్నప్పుడు మా ఆయనకేం బంగారం అంటారు చాలామంది. మొగుడికి ఆస్తి పోయినప్పుడు మా ఆయన సతగలేశాడు అని ఇష్టం వచ్చినట్టు తిడతారు కొంతమంది. మీలాంటి వాళ్ళ గురించి చెప్పలేదు, పతివ్రతల గురించి చెప్పలేదు, కొంతమంది అలా తిడతారు. ఆస్తి పోయినప్పుడు ఎవరన్నా భర్తను పొగుడతారా? అలా పొగిడితే వాడు నిజంగా ఆ స్త్రీ చాలా ఉత్తమురాలు. ఈ సీత నీవు పట్టాభిషిక్తుడు అవుతున్నప్పుడు ఎంత సంతోషించిందో, నువ్వు అడవికి వస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నది. నువ్వు అడవికి వెళ్ళిపోతూ ఉంటే నీతో వస్తానన్నది కానీ మా పుట్టింటికి పోతాను అనలేదు. అటువంటి పుణ్యాత్మురాలు ఎక్కడ ఉంటుంది? ఈమెను జాగ్రత్తగా చూసుకో, ఈమెలో మాట వరసకు కూడా ఒక్క దోషం కూడా కనపడ్డంలా అని యథాదేవి హ్యరుంధతి. అరుంధతిలో ఎన్ని సుగుణములున్నాయో ఈ సీతలో అన్ని సుగుణములు ఉన్నాయి అన్నాడండి ఆయన. అంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో చూడండి అరుంధతి మీద. సీత చాలా గొప్పదనొచ్చుగా, అరుంధతి వంటిది అన్నాడు. నిజంగా అరుంధతిని అగస్త్యుడు అంత భక్తితో తలుచుకున్నాడు అన్నమాట. దీన్ని బట్టే వశిష్ఠుని భార్య అరుంధతి ఎటువంటి విశిష్టురాలో తెలుసుకోవాలి. మనం మనల్ని గొప్పవాళ్ళని పొగుడుకుంటే ఏముంది? నాకు నేను గొప్పవాడిని పొగుడుకోవచ్చు, నా పుస్తకాలు గొప్ప అని నేను అనుకోవచ్చు, కానీ ఇతరులు పొగిడితేనే అది గొప్ప. మనల్ని మనం ఎప్పుడూ పొగుడుకుంటూనే ఉంటాం. నా వంటి ధర్మాత్ముడు లేడు, నా వంటి పండితుడు లేదు, లేదా నా వంటి గొప్పవాడు లేడు, నా వంటి నియమవంతుడు లేడు, ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటాను లేకపోతే నా ముక్కు కోసుకుంటాను అని చాలామంది అంటారు ఉట్టి మాటలు. అవన్నీ మనల్ని మనం పొగడ్డం కాదు, లోకం మన ప్రవర్తనని పొగిడితే అప్పుడు మనం ఉత్తములు. అరుంధతి వంటిది అని మహాత్ముడు అగస్త్యుడు అన్నప్పుడే అరుంధతి యొక్క స్థాయి మనకు అర్థమైంది. అందుకే పెళ్ళిళ్ళల్లో అరుంధతి నక్షత్రం చూడమన్నారు కానీ ఇంకో నక్షత్రం చూడమనలేదు. లోకంలో చాలా నక్షత్రాలు ఉంటాయి కానీ కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అదిగో అరుంధతి చూడండి అంటారు. అలా నిన్ను విడిచిపెట్టకుండా వచ్చింది అనగానే మా ముగ్గురి గుణాలకి ఎంతో సంతోషపడ్డారు. మీరు మమ్మల్ని అనుగ్రహించారు, మేము కూడా మీ దయ వల్ల అనుగ్రహం పొందాం, మాకు ఉండడానికి ఒక మంచి స్థలం చూపించండి అన్నాడు ఆయన. రాముడు తనను ఎవరైనా పొగిడినా, తన భార్యను ఎక్కువ పొగిడినా ఈ పొగడ్తలకి లొంగడు ఆయన. అందుకని మాకు ఏదన్నా మంచి ప్రదేశం చూపించన్నారు కానీ ఇక్కడే ఉండిపోండి అన్నాడు ఆయన. ఇక్కడ ఉంటే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఉండడం ధర్మం కాదు, ఇంకేదన్నా మంచి స్థలం చూపించండి అనగానే నిజమే నువ్వు అన్నదే బాగుంది, నువ్వు ఇక్కడుంటే వచ్చిన పని ఏమి సిద్ధిస్తుంది? కాబట్టి చెబుతున్నాను, ఇక్కడికి 2 యోజనముల దూరంలో పంచవటి అని పేరు కలిగిన ఒక దివ్య స్థలం ఉన్నది. ఇతో ద్వియోజనే తాత బహుమూల ఫలోదక దేశో బహుమృగ శ్రీమాన్ పంచవట్య అభివిశ్రుత. ఆ రోజుల్లో కొండల్లో అడవుల్లో అలా వెళ్ళారు కాబట్టి దూరం వేరు. ఇప్పుడైతే ఆ దూరం రెట్టింపుగా కనబడుతుంది మనకి, ఎందుకంటే రోడ్ల బట్టి వెళ్ళాలి. వాళ్ళేముందండి అలా నదిని దాటేశారు, చెట్లు ఎక్కి దిగారు, అడవుల్లో వెళ్ళిపోయారు, షార్ట్కట్ విమానంలో వెళ్ళినట్టే. అందువల్ల ఆ దూరానికి ఈ దూరానికి కొంత తేడా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు 2 యోజనములు అనగా 2 8 16 మైళ్ళు పెడితే పంచవటి అనే ఒక ప్రసిద్ధ ప్రదేశం ఉంది. 5 మర్రి చెట్లు ఉన్నాయట అక్కడ. వటవృక్షం అంటే మర్రి చెట్టు, వటి వటము కలిగినది, మర్రి చెట్టు కలిగినది, పంచవటి 5 చెట్లు కలిగినది, 5 మర్రి చెట్లు అన్నమాట. అక్కడ మంచి జల సమృద్ధి ఉంటుంది, ఓ పక్కన గోదావరి దగ్గరగా ఉంటుంది, మరో పక్కన చెరువులు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉంటే మీకు నది ఉంటుంది, నదికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు జలాశయము ఉంటుంది, అన్నిటికీ మించి చెట్లు బాగా ఉంటాయి, చల్లగా ఉంటుంది వాతావరణం. అక్కడ వాతావరణంలో ఎక్కువ దోమలు చేమలు కూడా చేరవు. ఆ పంచవటి దగ్గర మాత్రం నువ్వు అక్కడికి వెడితే సుఖముగా మిగతా కాలం గడుపుతావు. ఇప్పటికే 10 ఏళ్ళు గడిచేపోయింది, ఇంకెంత 4 ఏళ్లలోకి వచ్చావు. 10 ఏళ్ళు గడిచిన వాడికి 4 ఏళ్ళు గడవడం పెద్ద లెక్క కాదు. పూర్వం యయాతి మహారాజు గారి కొడుకుల్లో చిన్న కొడుకు పూర్వు అని ఉన్నాడు. ఆ పూర్వు యయాతికి ముసలితనం వస్తే ఆ ముసలితనం తాను స్వీకరించి తన యవ్వనం తండ్రికి ఇచ్చి తండ్రిని అనుగ్రహించాడు. అందుకే తండ్రి యయాతి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తిరిగి తన కొడుక్కి ముసలితనం ఇచ్చి నీదే రాజ్యభారం అన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే దశరథుడి మాట నిలబెట్టడానికి వనవాసానికి వచ్చావు. ఆ పూర్వులాగా తండ్రిని ప్రేమించిన వాడివి కాబట్టి శాశ్వతంగా నీ కీర్తి ప్రసిద్ధికెక్కుతుంది. నీ తండ్రి దశరథుడు నాకు మిత్రుడు, తరచుగా నేను ఆయన్ని చూసేవాడిని, ఆయన కూడా నన్ను చూడడానికి వచ్చేవాడు. నా తపప్రభావం వల్ల నీ వృత్తాంతమంతా ఎరిగాను. నువ్వు ఇక్కడ ఉంటే నీ ఉనికి ఇతరులకు తెలుస్తుంది, తద్వారా నీకు నాకు కూడా చిరాకే. అందువల్ల నువ్వు పంచవటిలో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. భవిష్యత్తు కూడా నాకు తెలుసు, అగస్త్యుడు చెప్పాడు భవిష్యత్తులో ఏం జరగాలో నాకు తెలుసు. నువ్వు ఎక్కడుండాలో దానివల్ల భవిష్యత్తులో ఏమవుతుందో నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ నా ఆశ్రమంలో ఉంటే నీకు నాకు కూడా ప్రయోజనం లేదు, నువ్వు పంచవటికే వెళ్ళు. పైగా గోదావరి నీ కోసం తపస్సు చేస్తోంది, నీ పాదస్పర్శ వల్ల గోదావరి పవిత్రం అవ్వాలి, గోదావరి వల్ల నువ్వు పవిత్రుడు అవ్వాలి. గోదావర్యా సమీపే చ మైథిలి తత్ర రంశ్యతే. గోదావరి తీరం అంటే సీతకు కూడా ఇష్టమే, ఆవిడ ఆనందపడుతుంది. అక్కడ మంచి కందమూలాలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, ఒకటే వీటిలే అన్ని సుఖాలు ఉంటాయి. వెళ్ళి రండి, నీకు మార్గం చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడు. ఇక్కడ నుంచి ఆ కుడివైపు వెళ్ళు, అక్కడ ఇప్ప చెట్లు ఉన్నాయి బాగా, ఆ ఇప్ప చెట్ల వనం నుంచి ఉత్తరం దిక్కుగా వెళ్ళు, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, దానికి ఎదురుగుండానే ప్రయాణించి అక్కడ రూటు ఒకటే రూటు, అక్కడ పర్వతం ఉంటుంది, ఆ పర్వతాన్ని లంఘించి పక్కకెడితే దాని పక్కనే పంచవటి అనే ఒక సుప్రసిద్ధ ప్రదేశం ఉంది, ఆ వనంలో నువ్వు సుఖంగా ఉండవచ్చు. అంటే అగస్త్యుడి దగ్గర ఎక్కువ సేపు లేడు ఆయన, ఒక్క రాత్రి మాత్రమే ఉన్నాడు. అగస్త్యుని దగ్గర సెలవు తీసుకుని ఆయన చెప్పినట్టే పంచవటికి బయలుదేరాడు. ఆ మహాత్ముని దగ్గర వీడుకోలు తీసుకున్నాడు, మళ్ళీ ధనుస్సులు, అందులో వైష్ణవ ధనుస్సు ఒకటి వచ్చిందిగా, ఇప్పుడు ఆయన చమ్ముల పొదులు ఖడ్గం అన్నీ వచ్చాయి, ఇవన్నీ పుచ్చుకుని మహావేగంగా బయలుదేరాడు. ఈ పంచవటికి వెడుతూ ఉంటే అక్కడ పెద్ద చెట్టు ఒకటి కనపడింది. ఆ చెట్టు మీద భయంకరాకారంతో ఉన్న ఒక పెద్ద గ్రద్ద ఒకటి కనపడింది, పరాక్రమవంతుడైన గ్రద్ద, కొంచెం ముసలివాడైన గ్రద్ద. ఎవడో రాక్షసుడు మారువేషంలో ఉన్నాడేమో అనుకున్నట్ట రాముడు. ఏమంటే రాముడికి తెలియదా అనుకోవడం ఏమిటి అంటే, నేను చెప్పాను కదా మనం మానవులుగా ఉండవు. మానవులుగా ఉన్నప్పుడు మానవులు హఠాత్తుగా ఏదైనా ఒక భయంకరమైన రూపం చూస్తే దాన్ని అనుమానించాలి. అందుకే ఎక్కడికక్కడ రాముడు తనలో ఉన్న మాధవత్వం మరుగున పరిచి అప్పుడప్పుడు మనలాంటి మానవుల్లాగా ప్రవర్తిస్తున్నట్టుగా కనపడతాడు. లక్ష్మణుడితో కలిసి అక్కడికి వచ్చి ఆ మర్రి చెట్టు మీద ఉన్న గ్రద్దం చూచి ఎవరు నీవు అన్నారు. అడగడం కూడా మళ్ళీ కఠినంగా కాదు, మృదువుగానే అడిగారు. కో భవాన్ ఇది, నీవెవరు అన్నారు. అప్పుడు ఆ పక్షి అంతకంటే మృదువుగా ప్రేమగా ఇలా అన్నదట, ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః. ఈ సంబోధన విన్నారా, వత్స బిడ్డ. ఆవుదోడలు కూడా వత్స అంటారు, అంటే రాముడిని అంత ప్రేమగా పిలుస్తున్నాడు అనమాట. నాయన బాబు కుమార, నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణి. తన పేరు చెప్పట్లా ముందు, మీ నాన్నగారి స్నేహితుణ్ణి అనగానే ఎంతవాడికి ఎంత ఆనందం కలుగుతుంది. నాయన నేను ఎవరు, నేను ఎవరిని అనుకుంటావు, మీ డాడీకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఒకటే బాడీ మాది అన్నామా, ఇంక అవతల వాడితో మనం స్నేహం కలిపేసినట్టే. అందుకని తెలివైన వాళ్ళు ఏమని చెప్తారనమాట, ముందు మీ నాన్నగారితో నాకు స్నేహం ఉందంటారు. ఎప్పుడు తండ్రికి కొడుక్కి స్నేహం ఉంటేనుండే, మళ్ళీ తండ్రికి కొడుక్కి విరోధం ఉంటే కొడుకు తెచ్చిపోతుంటే మాత్రం పొరపాటు ఆ పేరు ఎత్తకూడదు. రాముడు పరమ పితృభక్తి కలిగిన వాడు, పితృవాక్య పరిపాలన ధురంధరుడని ఆ పక్షికి తెలుసు. అందుకనే అక్షర కుక్షి అయిన పక్షి నిరక్షర కుక్షి కదా పక్షి, అందుకని కనిపెట్టి మీ నాన్నగారి స్నేహితుణ్ణి నేను అనగానే పేరు కూడా చెప్పలేదు ఇంకా ఆ పక్షి. చెప్పకపోయినా ఏమిటేమిటి, మా నాన్నగారి స్నేహితుడిగా అంటూ తన తండ్రిని పూజించినట్టు పూజించాడు రాముడు. రాముడికి ఉన్న గొప్ప బలహీనత పితృభక్తి. అందుకే ఆ వ్యక్తి నేను మీ నాన్నగారి స్నేహితుడిని అనగానే నువ్వెవడివి ఏమిటి అడగకుండా భక్తితో పుష్పాలవి వేసి పూజించి ఆ తర్వాత ఇప్పుడు అడిగాట, నీ కులమేమిటి, నీ పేరేమిటి అన్నీ చెప్పనగా అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ప్రజాపతులు కొందరున్నారు, కర్దముడు మొదటివాడు, ఆ తర్వాత విక్రీతుడు, శేషుడు, సంశ్రీయుడు, బహుపుత్రుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, ఇంకా అరిష్టనేమి, పులస్తుడు, అంగిరుడు, ప్రచేతసుడు మొదలైన వాళ్ళు మొత్తం 15 మంది ప్రజాపతులు. ఈ ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతికి 60 మంది కూతుళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది కూతుళ్ళు అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల. వీళ్లలో అంటే దానికి కశ్యపుడు పెళ్లి చేసుకున్నది 13 మందిని, కానీ ముందు పెళ్లి చేసుకున్నది 8 మందినే కాబట్టి ఇక్కడ 8 మంది గురించి చెబుతున్నాడు. కశ్యపుడు అనే ప్రజాపతి మొదటి 8 మందిని చేసుకున్నాడు, అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల. అందులో అదితికి వరుసగా దేవతలు పుట్టుకొచ్చారు, దితికి దైత్యులు పుట్టుకొచ్చారు, ఆ తర్వాత ధనువు అనేవుడికి దానవులు పుట్టుకొచ్చారు. ఈ దానవులే వరుసగా అశ్వగ్రీవుడు, నరకుడు, కాలకుడు. మళ్ళీ ఈ నరకుడు అంటే ఇది కృష్ణుడి చేతులు చచ్చిపోయిన నరకాసురుడు కాదు, వాడు భూదేవి పుత్రుడు, ఇక్కడ ఇంకో నరకుడు ఉండేవాడు. వీడు ధనువు యొక్క సంతానం, ధనువు కొడుకులు దానవులు, దితి కొడుకులు దైత్యులు. కాబట్టి రాక్షసుల్లో మళ్ళీ దైత్యులు వేరు, దానవులు వేరు. ఆ తర్వాత కాళిక అని ఒక ఆవిడికి వరుసగా కొంతమంది కొడుకులు పుట్టారు. ఆ తర్వాత తామ్ర అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడకి క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, సుఖి అని 5 గురు కుమార్తెలు పుట్టారు. వాళ్లే బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు. ఈ 5 గురు కూతుళ్ళలో మొదటి కూతురు పేరు క్రౌంచి, ఆవిడ పిల్లలే గొడ్లగోబలు. గొడ్లగోబలు అందరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క కూతురైన క్రౌంచి కూతుళ్ళు. అంటే కశ్యపుడికి మనుమలు గొడ్లగోబలంతా, మొత్తం అంతా కశ్యప సంతానమేలండి. ఆ తర్వాత భాసి, ఈవిడికి నీటి కాకులు పుట్టుకొచ్చాయి, కోళ్ళు కూడా పుట్టాయి. కోళ్ళు, నీటి కాకులు వీళ్ళంతా కూడా భాసి యొక్క సంతానం. ఆ తర్వాత 3వ కూతురు పేరు సేని, ఈవిడికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ఇంకా ధృతరాష్ట్రి, ఈవిడికి హంసలు, కలహంసలు, చక్రవాక పక్షులు పుట్టాయి. తర్వాత సుఖి 5వ కూతురు, ఈవిడికి నత అనేవాడు పుట్టింది, ఈ నతకి వినత పుట్టింది. ఈ కశ్యపుడి యొక్క భార్యల్లో క్రోధవశ అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడికి మురుగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రుక అని 10 మంది పుట్టారు. ఇందులో మురుగు యొక్క సంతానం మృగములు, ఎలుగుబంట్లు, సవరపు మృగాలు, చమరీ మృగాలు ఇవన్నీ కూడా మృగమంద యొక్క సంతానం. హరి అనే ఆవిడికి సింహాలు, వానరాలు పుట్టాయి. భద్రమద ఇరావతి అనేటటువంటి కూతుర్ని కన్నది. ఇంకా ఐరావతం అనే ఆవిడ ఇరావతి యొక్క సంతానం. కశ్యపుడి భార్య మాతంగి అని ఒక ఆవిడ ఉన్నది, ఈవిడికి ఏనుగులు పుట్టుకొచ్చే, వరుసగా చాలామంది ఏనుగులు పుట్టుకొచ్చారు. ఇవన్నీ నల్ల ఏనుగులు అన్నమాట ఈ మాతంగి యొక్క సంతానం. ఇంకా తర్వాత శార్దూలి అనే ఆవిడికి కొండముచ్చులు, పెద్ద పులులు పుట్టుకొచ్చాయి. శ్వేత అనే ఆవిడికి అష్టదిగ్గజాలు పుట్టాయి, ఆ అష్టదిగ్గజాలు భూమిని మోస్తున్నాయి. సురభి అనే ఆవిడికి రోహిణి, గంధర్వి అని 2 కూతుళ్ళు పుట్టారు. వారు కూడా బాగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాళ్ళే. అందులో రోహిణి యొక్క సంతానం గోవులు, ఇవి బాగా పూజ్యురండ్రయ్యాయి. ఇక తర్వాత గంధర్వి యొక్క సంతానం గుర్రములు, నాగుల యొక్క తల్లి సురస, కద్రువ వీళ్ళు పుట్టుకొచ్చారు. మళ్ళీ ఇందులో సురసకి కొంతమంది పాములు పుట్టారు, కద్రువకి కొంతమంది పాములు పుట్టారు. అందులో కద్రువ యొక్క సంతానం ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు. సురస యొక్క సంతానం కర్కోటకాదులు. ఇంకా కశ్యపుడికి మనువు అని ఒక భార్య ఉన్నది, ఆవిడ సంతానమే ఇదిగో మానవులు. మనువు యొక్క సంతానం కనుక మనందరం మానవులు అని పిలువబడ్డాం. వీళ్ళు వరుసగా మళ్ళీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా విభజింపబడి వాళ్ళల్లో వాళ్ళు విడిపోయి తాము చేసే పనులతో మళ్ళీ కలుసుంటూ కలుసుండక రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అనల అనే ఆవిడకి చెట్లు పుట్టుకొచ్చాయి. ఈ చెట్లలో పళ్ళు ఉన్నవి, పళ్ళు లేనివి, పువ్వులు ఉన్నవి, పువ్వులు లేనివి, ఇలాంటి చెట్లు పుట్టాయి. సుఖి అనే ఆవిడ కుమార్తె, ఆవిడ యొక్క మనుమరాలు వినత. ఈ వినతకి సురస సోదరి కద్రువ, వీళ్ళంతా వరుసగా సోదరులు అనమాట. అంటే వినత, సురస, కద్రువ వీళ్ళంతా కూడా సోదరీమణులు. అందులో కద్రువ యొక్క కొడుకు ఆదిశేషుడు, అతడే 1000 పడగలతో భూమిని మోస్తూ ఉంటాడు. వినతకి అనూరుడు లేక అరుణుడు అనేవాడు పుట్టాడు. ఆ తర్వాత గరుడు పుట్టాడు. ఎంత గొడవ ఎందుకు చెప్పాడంటే తన గురించి చెప్పుకోవాలి కనుక. వినత యొక్క పెద్ద కొడుకు సూర్యుడికి రథసారథి అయిపోయాడు, అతన్ని అరుణుడు లేక అనూరుడు అంటారు. రెండవవాడు గరుత్మంతుడు, ఆయన విష్ణువుకి వాహనం అయ్యాడు. ఈ అనూరుడు 2 పిల్లల్ని కన్నాడు. పెద్దవాడి పేరు సంపాతి, రెండోవాడి పేరు జటాయువు. అదిగో ఆ రెండోవాడు జటాయువుని నేనన్నమాట. అనూరుడు యొక్క అరుణుడు యొక్క కొడుకుని నన్ను జటాయువు అంటారు. మా అన్నయ్య సంపాతి ఈ మధ్యన ఎక్కడికో వెళ్ళిపోయాడు, అతని గురించి జాడ నాకు తెలియలేదు. నేను మాత్రం ఇక్కడ పడున్నాను. మా అమ్మ పేరు సేని. ఈ సేనికి పుట్టినటువంటి మేము చాలా గొప్పవాళ్ళం. అంటే అరుణుడి యొక్క భార్యలో ఒక భార్య పేరు సేని. అరుణునికి, సేనికి, సంపాతి, జటాయువు పుట్టాం. నేను జటాయువుని. నేను మీ నాన్నగారికి బాగా ఆత్మమిత్రుడిని. మీ నాన్నగారు అప్పుడప్పుడు అడవికి వచ్చినప్పుడు ఆయనకి స్వాగత సత్కారాలు పలికేవాడిని. ఆయన కూడా నన్ను సోదరుడిలో చూశాడు. నేను అవ్వడానికి ముసలాండైనా మహాపరాక్రమవంతుడిని. కొంతమందికి రిటైర్మెంట్ ఉండదండి. మీరు చూడండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయా, వాళ్ళు కారు ఎక్కారంటే నలుడిలాగా నడిపేస్తారు. కొత్త కుర్రాళ్ళు అంత స్పీడ్ నడపలేరు, అంతలా నడిపేస్తారు. ఢామ్ ఢీమ్, అక్కడ గొయ్యుందా, గొప్పుందా, రాయుందా, ఇంక ఎక్కేయడం తోసేయటమే కారు. అలాగే ఈ జటాయువు కూడా ముసలాడైనా రిటైర్ అయిపోయినా సరే మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆకాశంలో. నేను వేగం కలిగిన వాడిని. ఇంత గొడవ నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, రామా, ఈ ప్రాంతంలో మీరు ఉండడానికి వచ్చారని నాకు తెలుసు. ఇది దట్టమైన భయంకరమైన కేకారణ్యం, దండకారణ్యం. క్రూరులైన రాక్షసులు ఉంటారు, మృగాలు ఉంటాయి. రాక్షసులు నీ భార్య సీతకి ఎప్పుడైనా కీడు చేయొచ్చు. నువ్వు, నీ తమ్ముడు వేటకో, వేటకంటే ఇక్కడ హింస ఉండదు వాళ్ళకి, కేవలం కందమూలాలకో దానికో పెడతారు. అలాంటప్పుడు నేను ఈ సీతని రక్షిస్తూ ఉంటాను. నేను బతుకుండగా సీత తోలికి ఎవరు వెళ్ళలేరు. పాప ఆయన నిజమే చెప్పాడుగా, ఆయన బతుకుండగా వెళ్ళలేరు అన్నాడు. చచ్చిపోతే ఆయన ఏం చేయగలడు. జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో ముదా పరిశ్వజ్య చ సన్నతో భవత్ పితుర్హి సుశ్రావ సఖిత్వమాత్మవాన్ జటాయుషా సంకథితం పునః పునః. రాముడు ఇదంతా విని మీరు లేనప్పుడు సీతను రక్షిస్తానని అనగానే ఎంత ఆనందం కలిగిందో తెలుసా. ఆహా, అడవిలో కూడా నాకు సాయం చేయడానికి ఒక పక్షి దొరికిందనుకున్నాడు, ఒక మిత్రుడు దొరికాడు, తండ్రి లాంటి వాడు దొరికాడు అనుకుని దగ్గరికి తీసుకుని ప్రేమగా కౌగిలించుకున్నాడు, నమస్కరించాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా రాముడు నమస్కారం చేశాడు. ప్రతిపూజ్య, భక్తితో పూజించాడు. సాధారణంగా తండ్రి అనుకుంటే అంత స్థాయి ఉంటే తప్ప రాముడు ఎవరికి పడితే వాళ్ళకి నమస్కరించడు కదా. మరి ఇప్పుడు రాముడు అంతటి వాడు జటాయువునకు నమస్కరించినప్పుడే జటాయువు జన్మ సార్థక్యం అయిపోయింది. ఆ తర్వాత పదే పదే జటాయువుతో మాట్లాడాడు. అప్పుడు ఒక తమాషా జరిగింది. జటాయువు చీటికి మాటికి, ఇదిగో మీ నాన్నగారు అప్పుడు నాకు కనపడ్డారు, ఆనాడు మీ నాన్నగారు నాతో ఇలా మాట్లాడారు, ఆయన అవి తెచ్చాడు ఇవి తెచ్చాడు అని చెబుతూ ఉంటే, ఓహో ఇన్నిసార్లు ఈయన మాట్లాడుతున్నాడు గనక. జటాయువు పదే పదే తన తండ్రి యొక్క ప్రసక్తి తీసుకుని రావడం వల్ల ఈతడు మా నాన్నగారికి ఆత్మీయ మిత్రుడని అర్థమైంది. సాధారణంగా తండ్రి గారికి ఈయనకి ఉన్నటువంటి విశేషములన్నీ చెప్పగలిగాడంటే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మా నాన్నగారి గురించి మీరు 10 సార్లు చెప్పారంటే మా నాన్నగారితో మీకు పరిచయం ఉందని అర్థం. లేకపోతే మా నాన్నగారికి నాకు మాత్రమే తెలుసు, మీరు ఎలా చెప్పగలుగుతారు. అందుకే ఆయనకి పూర్తిగా అర్థమైపోయింది జటాయువు దశరథునకు మిత్రుడు అని. అందుకే పంచవటిలో ఇక సీతాభారం ఆయనకు అప్పగించాలనుకున్నాడు ఆయన. ఆ తర్వాత తమ్ముడు పిలిచాడు, నాయన ఈ స్థలం చాలా బాగున్నది, నువ్వు స్థలాన్ని గుర్తించడంలో ఆరితేరిన వాడివి, ఎక్కడుంటే మనం బాగా ఉంటాం, ఎక్కడుంటే మనకి సుఖం ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని ఎన్ని, అక్కడ మన కోసం ఒక ఆశ్రమం నిర్మించన్నాడు లక్ష్మణుడు. ఐశ్వర్మచారు చెప్పావు కాబట్టి ఇక్కడే కట్టేద్దాం అలా అన్నయ్యా నీకు తెలియదేముంది, అసలు స్థలాన్ని చూడగానే ఇక్కడ ఆశ్రమం కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పగలిగే వాస్తు పండితుడివి నువ్వే, నేను నీ కింకరుణ్ణి నువ్వే నిర్ణయించన్నాడు. అప్పుడు రాముడు సరే అయితే అని ఓ ప్రదేశాన్ని చూశాడు. ఈ ప్రదేశం ఉన్నంతలో సమతలంగా ఉంది, ఎగుడు దిగుళ్ళు లేవు, రాళ్ళు గిళ్లతో అసహ్యంగా లేదు. ఒక పక్కనేమో చెరువు కనపడుతున్నది, విశాలమైన చెరువు, మరో పక్కన గోదావరి నది ప్రవహిస్తోంది. చెట్లు ఇక్కడ కళకళలాడుతున్నాయి, ఈ చెట్లు పువ్వులతో పళ్ళతో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆశ్రమం కట్టుకుంటే మరీ బొత్తిగా ఆకులు మీద పడవు, అలాగని చెట్లు మరీ దూరంగానూ ఉండవు, మనకు అన్ని రకాలుగా సుఖంగా ఉంటుంది. ఇక్కడ ఒక సరస్సు కనపడుతోంది, దాని నిండా పద్మై సురభిగంధిభి తామర పువ్వులు ఉన్నాయి. మళ్ళీ ఆ తామర పువ్వులు కూడా వాసన లేని తామర పువ్వులు కాదు, సువాసనతో ఉన్న తామర పువ్వులతో ఉన్న సరస్సు అని. ఎప్పుడైనా పువ్వుల్లో సువాసన ఉంటే కదా మనకి ఆనందం, అన్నీ కృత్రిమ పువ్వులు ఈ మధ్యన. పూర్వం చక్కగా తమంత తాము ప్రకృతిలో ఉన్న పువ్వులు కనపడుతూ ఉంటే దొడ్లో పూసిన మల్లె పువ్వులు ఎంత సువాసనతో ఉండేవండి. పాతకాలంలో ఇంతంత మల్లె పువ్వులు బొండు మల్లెలు ఉండేవి. పాతకాలంలో శ్రీనారాయణ రెడ్డి గారు గొప్ప పాట రాశాడు, పండు వెన్నెలలు బొండు మల్లియలు గుండెలోన విరిసే ఏదో 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 గిలిగింత ఏమిటి వింత. అందరూ ఎంత అందమైన పదం అండి అది, పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే. ఆ బొండు మల్లెల సువాసన పండు వెన్నెల్లో కూర్చుని మంచం మీద చల్లుకుని హాయిగా ఆరుబయట పడుకుంటే అసలు తెల్లారేదాకా వెలుగుస్తూ సుఖంగా నిద్రపోవచ్చు. అనేక రకాల ఆనందాలు కలుగుతాయి. మనుషులు ప్రకృతిలో పువ్వులు వాసన పీరుస్తూ సుఖంగా బతికిన రోజులన్నీ పోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆటోల పొగలు, కారుల పొగలు, లేదా దోమల మందుల యొక్క వాసనలు. అదల ప్రాంతమంతా మంచి తామర పువ్వుల యొక్క పరిమళములతో ఉన్నది, ఇక్కడే కడదాము అనగానే వెంటనే లక్ష్మణుడు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశాడు. ఆయనతో పాటు తవ్వుగోలలు, గుణపాలు, కత్తులు అన్నీ ఉన్నాయి కదా. శుభ్రముగా ఆ ప్రాంతాన్ని ముందు ఎక్కడ మాట వరస కూడా ఒక ముళ్ళు కూడా లేకుండా చేశాడు. ఆ తదనంతరం ఏం చేశాడనమాట, ఓ గుణపంతో తవ్వాడు, మట్టి తీశాడు, మంచి మట్టి బాగా, అందులో ఎక్కడ రాళ్ళు గిళ్ళు లేకుండా మనం సిమెంట్ కోసం ఎలా కలుపుతామో అలా మట్టి తయారు చేశాడు. వెదురు బొంగులు తీసుకొచ్చాడు, కీచకములు అంటారు వాటిని, పెద్ద పెద్ద వెదురు బొంగులు అనమాట, అవి పట్టుకొచ్చాడు. వెదురు కర్రలు పాతి వాటిని గోడ కింద మట్టితో మెత్తి నేల మీద కూడా అలికి తయారు చేసి పైనేమో కప్పు కింద జమ్మాకులు, కొమ్మలు, తర్వాత రకరకాలైనటువంటి లేతాకులు, వెదురు యొక్క మొదలైనవి, దర్భలు ఇవన్నీ వేసి మొత్తం మీద గొప్ప పర్ణశాల తయారు చేశాడు. జమ్మితో, వెదురు కర్రలతో మట్టి గోడలు తయారు చేసి పైన చక్కగా దర్భలు అవి పరిచి మంచి అద్భుతమైన మనోహరమైన పర్ణశాల తయారు చేశాడు. ఈ మట్టిలో కొన్ని రకాల మట్టులు ఉంటాయి, వాటిల్లో ఆవు పేడ మొదలైనవి కలిపితేట దోమలు వాళ్ళ గోడ మీద. అందుకే అడవుల్లో దోమలు కూడా కుట్టకుండా ఆశ్రమాలు తయారు చేసుకునేవారు ఆ రోజుల్లో. లోపలికి ఆ గడప దగ్గర కొన్ని రకాల కొమ్మల్ని పెట్టేవారు, ఈ కొమ్మలు పెడితే ఒక్క పాము రాదటండి లోపలికి, అందుకని ఆ కొమ్మల్నే పెట్టేవారట. అందులో ఏమిటో తెలుసా, జమ్మి కొమ్మలు కనుక గడపకి అటు ఇటు పెడితే పాములు లోపలికి రావు. తర్వాత ఇప్పతీగలు, దాంతోపాటుగా గుడు వచ్చి అంటే తిప్పతీగ, ఇటువంటి వాటి రసం కనుక మట్టిలో కలిపి గోడ మెత్తితే ఆ లోపలికి తేళ్ళు జర్రులు రావు. ఇవన్నీ ఆ రోజుల్లో ఆలోచించే ఋషులు ఆశ్రమాలు కట్టుకునేవారు. అందుకే అడవుల్లో ఉన్న వాళ్ళు ఏమండ్రగప్పలు, తేళ్ళు, జర్రులు, పాములు ఇటువంటి వాటి భయం లేకుండా బతికారు. లేకపోతే గట్టిగా అడవిలోకి వెడితే బుస్సు బుస్సు అని పాములు రావటండి. అందులో ఆనాటికే కారణ్యం, ఇప్పుడు అడవి ఎక్కడేడిసింది కానీ మనమే అడవులు అయిపోయాం, జనారణ్యం. కానీ ఆ రోజుల్లో నిజంగా భయంకరమైన అరణ్యాలు. ఆ అరణ్యాల్లో ఎటువంటి పాములు ఉంటాయి, ఇప్పటికి కూడా అహోబలం పెడితే ఆ కొండ మీద ఎంతంత పాములు ఉంటాయి, నల్లతరచు పాములు. అటువంటి పాముల మధ్యలో ఋషులు బతికారంటే ఈ జాగ్రత్తలు ఉన్నాయి కాబట్టి. అందంగా పర్ణశాల నిర్మాణం చేసి ఆ నిర్మాణం చేసిన వెంటనే అన్నయ్య గారి దగ్గరికి రాలేదు. రామాయణంలో ప్రతి పదము, ప్రతి కథ, ప్రతి విశేషం తెలుసుకోవాలి. పర్ణశాల కట్టాడు, కట్టగానే మనం ఏం చేస్తాం ఆనందంగా, అన్నయ్యో పర్ణశాల రెడీ అయిపోయింది వస్తావా అంటావా. ఈయన వెళ్ళి గోదావరిలో స్నానం చేశాడు. శ్రీమాన్ నదీం గోదావరి తదవా స్నాత్వా పద్మాని చాదాయ సఫల పునరాగత. శుభ్రంగా పర్ణశాల కట్టగానే వెళ్ళి గోదావరిలో స్నానం చేసి కొన్ని తామర పూలు తెచ్చాడు. ఎందుకు చేశాడంటారు ఈ పని? ఆయన మట్టి పని చేశాడు, వెదురు కర్రలు తెచ్చాడు. ఇవన్నీ చేసినప్పుడు శరీరానికి మట్టి అంటుకుంటుంది, చెమట వస్తున్నావునా, ఈ చెమటతోటి అన్నయ్య అన్నాడా, చేతులు ఎత్తాడా, రామరామ. మామూలు మానవులు అయితే మన శరీరం నుంచి వాసన వస్తుంది. లక్ష్మణుడు కాసేపు ఆదిశేషుడు అనే విషయం పక్కన పెడదాం. ఈయన ప్రస్తుతం మానవుడిగా ఉన్నాడు కాబట్టి మానవుడిగా కష్టపడి పనిచేసి వచ్చిన వాడి శరీరం దుర్వాసనతో ఉంటుంది, దాంతోపాటు మట్టి కొట్టుకుని ఉంటుంది. అలాంటి శరీరముతో పెద్దల దగ్గరకు వెళ్ళకూడదు. మన ఇంట్లో ఇల్లు కట్టి పెట్టేవాడు మన కేసం ఎంతో ప్రేమతో చేసి పెట్టినా పని చేసినప్పుడు ఆ చెమటతో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి ఏమండా మీ ఇల్లు నేనే కట్టానండి పద్మాకర్ గారు అని అమాంతంగా నన్ను గౌగులు ఎందుకుంటే 3 రోజులు ఆనందం లేదు, అవునా కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలన్నమాట, మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి రావాలి. వచ్చేటప్పుడు పద్మ అని తామర పువ్వులతో వచ్చాడు, అంటే తామర పువ్వులు తేవడం వల్ల ఆశ్రమంలో లక్ష్మీ కళ ఉంటుంది, ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ఉంటారు, వాటి వాసన కూడా ఉంటుంది. ఇవన్నీ తెచ్చిన తర్వాత అప్పుడు అన్నయ్య ఇదిగో ఈ ఆశ్రమం పూర్తయింది, పవిత్ర స్నానం చేశాను, తామర పువ్వులు తెచ్చాను, ఇక్కడ పెట్టాను, రమ్మని అన్నయ్యని ఆహ్వానించాడు. అప్పుడు రాముడు ఏం చేశాడు, ఎంత బాగా కట్టావో ఈ ఆశ్రమాన్ని చూడగానే తమ్ముడిని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా, రాముడికి లక్ష్మణుడు అంటే ఇష్టం, ఓ పని చేయగానే కౌగిలించుకుంటాడు, కౌగిలించుకోవడానికి వీలుగా వచ్చాడు ఈయన, అందుకని స్నానం చేసి వచ్చాడనమాట. అంటే మనకి చెప్పడమేమి, ఏమిట్రా ఈయన ఇలా స్నానం చేశాడని కూడా రాస్తాడంటే ఆ స్నానం చేయటం ధర్మం కనుక అప్పుడు అన్నగారు కౌగిలించుకుంటాడు కనుక ఇద్దరికీ ఆహ్లాదంగా ఉంటుంది. గాఢంగా కౌగిలించుకుని ప్రేమగా ఇలా అన్నట్ట, అతి స్నిగ్ధంచ గాఢంచ వచనంచేదమబ్రవీతు ప్రీతోస్మితే మహత్కర్మత్వయా కృతమిదం ప్రభో. తమ్ముడా ఎంత మహాకార్యం చేసావు, మా సాయం తీసుకోకుండా నువ్వు ఒక్కడవే ఇంత గొప్ప పర్ణశాల కట్టావు అని కౌగిలించుకుని ప్రభు అన్నాడు. పైగా మహారాజా అని ప్రేమగా పిలిచాడు. అప్పుడప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని ఏమండో రాజుగారు బాగున్నారా అని మనం పిలిచినట్టుగా ప్రభు అని తమ్ముడిని సంబోధించి ఆ తర్వాత ఇలా అన్నాడు, నా మనస్సు ఎరిగిన వాడి, నా మనస్సులో ఆశ్రమం ఎలా ఉండాలని కోరుకున్నానో అలా తయారు చేశావు, చాలా సంతోషం. నువ్వు నా పక్కన ఉండడం వల్ల నాన్నగారు లేని లోటు లేదన్నాడు, అందుకే ప్రభు అని సంబోధించాడండి. కన్న తండ్రిని దశరథ మహారాజా అంటాడుగైనా, ఇప్పుడు తమ్ముడు కూడా దశరథ మహారాజుతో పోల్చాడనమాట. అంటే లక్ష్మణుడు ఇక్కడ రాముడికి తమ్ముడిలా కాదు తండ్రిలా సేవ చేస్తున్నాడు. చిన్నప్పుడు పిల్లలకి తండ్రి చేసిన సేవ ఎవరు చేస్తారు, మన కొడుకో మన కూతురో మన ఎదురుగుండా ఉంటే వాళ్ళ కోసం మనం సర్వం ఇచ్చేస్తాం, వాళ్ళకి అన్నం పెడతాం, వాళ్ళని సేద తీరుస్తాం, ఉయ్యాల్లో పడుకోబెడతాం, ఊపుతాం, మలమూత్రాలు కూడా మనకి ఇష్టమే అవుతాయి. తండ్రి పిల్లలకి అంత ప్రేమతో సేవ చేస్తాడు. నేను చెప్పేది పూర్వకాలంలో ఈ హార్డ్ వర్క్ లేని రోజుల్లో సాఫ్ట్వేర్ వచ్చే కానీ మర్చిపోయారు అనుకోండి, పిల్ల జల్ల ఎత్తుకోవడానికి టైం ఎక్కడుంది, వీడు పొద్దున సాయంకాలం దాకా అక్కడికి వెళ్ళి టిక్ 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 అని కంప్యూటర్లు కొట్టి ఇంటికి రాగానే నాన్న అనగానే విసుక్కుని పడుకో అంటాడు, దాంతో పిల్లలు పడుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తల్లిదండ్రుల మధ్యలో బంధం లేకుండా పోయింది, తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోముల్లో పారేస్తున్నారు, ఎందుకంటే గోల్డ్ ఏజ్ టైంలో వీడేమో ఉద్యోగంలో ఉన్నాడు కనుక పిల్లలకి ప్రేమ పంచలేదు కనుక వీడు హాస్టల్లో పారేశాడు, వాళ్ళకి విసిగెత్తిపోతుంది. కానీ పూర్వం చక్కగా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచేవారు. ఇప్పుడు రాముడు అలా, నువ్వు తండ్రి లేని లోటు నాకు లేకుండా చేస్తున్నావు అని ఎంతో ప్రేమతో పలకరించి గౌరవించాడు. తదనంతరం ఆశ్రమంలో ప్రవేశించి సుఖంగా గడిపారు. హేమంత ఋతువు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందో, రేపు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.